తెలుగు సార్ మహా తెలుగు ఏంటి? అవును, తెలుగు గొప్ప. అయితే సరస్వతి కనిపిస్తున్నట్టుగా, తెలుగు సరస్వతి కనిపిస్తున్నట్టుగా ఈ మహాసభలు ఉన్నాయి. పోతన గారు పద్యంలో మది నిన్ను ఎన్నడు కానగలుగు భారతి అన్నాడు. ఎన్నడు చూస్తానమ్మా సరస్వతి నిన్ను అన్నాడు. ఇవాళ చూస్తున్నారు. పోతనకు ఇందుగల రంగులేను సందేహము వరదు అన్నట్టుగా మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు చక్కటి ఏర్పాట్లు చేయబోతున్నారు. మిగతా కవులకు అలాంటి గౌరవం ఇస్తూ ఏ రాజకీయ నాయకుడు యొక్క పేరు లేనటువంటి స్వాగత ద్వారాలు ఈ 5 రోజులు మనం చూస్తున్నాం. ఇది తెలుగు భాషకు వారు చేస్తున్న ప్రగాఢమైనటువంటి సేవకు నిదర్శనంగా భావించుకోవాలి. అడుగడుగున తెలుగు కవి కనిపిస్తున్నారు. అడుగడుగున గుండెలో తెలుగు పద్యం మోగుతుంది, తెలుగు పాట మోగుతుంది, తెలుగు నాదం మోగుతుంది. శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేనరజతాచల కాశ ఫణీశ కుందమందార సుధాపయోధిసిత కామర సామర వాహిని శుభాకరతను పుణ్యను మదిగానగనిప్పుడు భారతి. కొత్త పద్యానికి చిన్న తోడ తీస్తూ సంతోషపడుతున్నాను. వేదిక మీద ఉన్నటువంటి ఉద్దండు లేనటువంటి తెలుగు పండితుడు అందరూ గొప్పవారు. లోకల్లా వచ్చిన వారందరూ కూడా మంచి పండితులు ఉన్నారు. తెలుగు భాషాభిమానులు ఎందరో ఉన్నారు. అందరూ భాష అందరికీ వందన. నా టాపిక్ తెలంగాణ ప్రబంధ. తెలంగాణ ప్రాంతంలో వచ్చిన ప్రబంధాలని అర్థం. ప్రబంధం అంటే ఏమిటి అంటే ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియకు సంబంధించి మన తెలుగు భాష లోపల ఒక విశిష్టత ఏర్పడింది. అవధానం మన ప్రత్యేకమైనటువంటి స్థితి కలిగింది. అట్లాగే ప్రబంధం కూడా మన ప్రత్యేకమైనటువంటి స్థితి కలిగేటువంటి అంశం. అంటే పురాణ ఇతిహాసాల నుంచి చిన్న కథను తీసుకొని 23 పద్యాల్లో ఉంది, 1000 పద్యాలు దాటి రాశారు మన కవులు. ఏదో ఒక 100లోపు పద్యాలను దాని 8 ఆశ్వాసాల గ్రంథంగా మార్చారు. ఎలా సాధ్యమైంది? అదే కవి యొక్క భావుకత, అలంకార నిపుణత, ఏకనాయకాశ్రయ స్థితంగా అనేక ఉజ్వల గుణాల యొక్క సంపుటిగా సమకాలీన జీవితాన్ని కూడా అర్థం చేసుకోగలిగినంత గొప్పగా పాత్ర చిత్రీకరణతో రాశారు. ఇక్కడ ఈ ప్రపంచ తెలుగు మహాసభ సందర్భంగా ఈ శ్రోతల మధ్య ఒక తీర్మానం లాంటిది ప్రవేశపెట్టాల్సిన పరిస్థితి మన తెలంగాణ ప్రబంధాల దృష్ట్యా ఏర్పడుతున్నదని నేను సవినయంగా సగర్వంగా మనకి చేస్తున్నాను. రాయల వారు 1522 వరకు తెలంగాణ వైపు చూడలేదు. 1522 వరకు ఖమ్మం వైపు రాలేదు. కృష్ణదేవరాయల వారు 1509లో రాజ్యాధికారం స్వీకరించిన తర్వాత సామ్రాజ్యాన్ని గై వరకు విస్తరించాడు, కన్యాకుమారి వరకు విస్తరించాడు. సరే, కానీ 22 వరకు తెలంగాణ వైపు రాదు. అంటే ఇక్కడ పటిష్టమైనటువంటి పరిపాలన ఉన్నట్టు. ఆ పటిష్టమైన పరిపాలనకు చాలా సమాయత్తమై రావాలి. అంత ధిషణ, అంత ధీరోదాత్తక ఈ నేర ప్రకటించింది. 1522లో ఆయన పట్టాభిషేకం చేసుకున్న తర్వాత భువనగిరిలో కూర్చుని పెద్దల గారికి చూసి మనకేత రాసిపెట్టు అని అడిగారు. పెద్దలు రామబ్రహ్మ గారు ఇక్కడ ఉన్నారు, ఎందుకంటే వారు చాలా మహాపండి. అంటే మిగతా వాళ్ళ కారణం కాదండి. అయితే పెద్దల గారు రాశారు. ఆ మను చరిత్రను ఆంధ్ర విశ్వవిద్యాలయం తదితర ఆంధ్ర మహాపండితులు ఇక్కడనే వాదాల కంటే సత్యాది అందరూ కూడా ప్రబంధం అంటే అదే అని తీర్మానం చేశారు. దాన్ని ఆశ్రయించుకొని ప్రబంధ లక్షణాలు చెప్పారు. జీవి సుబ్రహ్మణ్యం గారిని ప్రసిద్ధమైనటువంటి విమర్శకుడు, ఆయన తెలుగు అకాడమీ వారు ప్రచురించిన ఒక తెలుగు మాసపత్రికలో ఒక వ్యాసం రాస్తూ అన్నారు, పూర్వలక్ష్యములు ఎవరు ప్రబంధానికి లక్షణాలు చెప్పలేదు, తెలుగు ప్రబంధాలకు లక్షణం చెప్పింది కేవలం ఆంధ్ర విమర్శకుడే. ఇక్కడే తిరకాసు పంపి
ఏంటి
మను చరిత్ర పెద్దపీట ఎక్కి అది రాయల యొక్క గొప్ప పెద్దల యొక్క కవిత్వాన్ని నేను శంకించడం లేదు, మీరు శంకించరు, ఎవరూ శంకించరు. కానీ తేదీలు వెనక్కి ఎలా మారుస్తాం?
డిజిటల్ గడియారాన్ని మనం సరిదిద్దగలుగుతామా? ఫోటో పడుతుందే, ఎట్టిన స్నాప్ ఏ నాడు ఆ ఫోటో పడింది తెలిసిపోతుందే.
ఇప్పుడు మనం రకరకాల సీసీ కెమెరాలు పెట్టుకొని నేరాలను పరిశోధన చేస్తున్నామే. ఆ యుగంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా అజ్ఞానంగా మనం ప్రబంధం అంటే మన చరిత్రతోనే మొదలని 1522 తర్వాత రాయబడింది, 1505 కంటే ముందు రాయబడింది అనుకంటే ఎలా ముందరికి అవుతుంది? అయితే 1505 కంటే ముందర రాయబడింది ఇది అది తర్వాత బస్సులో వస్తున్నాను అటు వీపుతో చూశాను తెలుగుండ కర్మ నాని కనబడింది స్వార్థ ద్వారా ఆ మహాభావ అక్షరాలా నాకు కనిపించాలి ప్రత్యక్షమయ్యాను నా ముందర. ఎందుకు ఆయన పుస్తకం ఇక్కడ మాట్లాడుతున్నాను మహాత్ములు మన కవులందరూ ప్రసాత్మ ఆయన రాసినటువంటి చిత్రభారతం అనేది మొట్టమొదటి ప్రబంధం. ఈ బోరుగల్లు కోటను సీతాపతిరావు అనే అతడు చిత్తాఖాన్ అనే బిరుదనామంతో 1503 నుంచి 1512 వరకు ప్రకాశించాడు. 1505 కంటే ముందు అతని యొక్క మంత్రి అయినటువంటి పెద్దామాచునికి పెద్దరామాచునికి చెరుగొండ ధర్మాన తన యొక్క చిత్ర భారతాన్ని అధికారించాడు. ఇందులోని కథ నిజమైన ప్రబంధ శిల్పంతో కూడింది. ఈ మన తెలుగు విశ్వవిద్యాలయం తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న తర్వాత ఆ పుస్తకాన్ని మళ్ళీ పరిష్కరింపజేసి ముద్రించింది. ఎల్లూరు శివారెడ్డి గారు బీసీగా ఉన్నప్పుడు మన సంఘ పట్ల అర్చయ్య గారే దాని యొక్క పరిష్కర్త సభాము సంఘాన్ని సత్యం కూడా చెప్పారు. అయితే సంపూర్ణ లక్ష్యాలు ఉన్న ప్రబంధం తెలంగాణ నుంచి వచ్చింది 1505 వచ్చింది. మరి ఇది చరిత్ర రాసిన వాళ్లకు తెలియదా? ఆరుద్రా గారికి తెలియదా? ఉస్మానియర్షిప్లో ప్రొఫెసర్గా పనిచేసినటువంటి కండవల్లి లక్ష్మీరంజన గారికి తెలియదా? తెలుసు. కానీ వాళ్ళు ఎస్టాబ్లిష్ అయినటువంటి మన చరిత్రను కదిలించలేకపోయారు. కాంక్రీట్ నిర్మాణంగా జరిగిపోయినది అనేటువంటి భావంతో పడిపోయారు. ఏమన్నారు? అయినను చిత్రభారతము ఈ శతాబ్ది యొక్క 16వ శతాబ్ది యొక్క ప్రారంభంలోనే నిలబడిందని ఒక మాట చెప్పి పక్క జరుపుకున్నాడు కండవల్లి లక్ష్మీరంజన్ గారు. ఈ ఆరుద్రా గారు 4-5 చోట్ల వారి యొక్క సమక్రాంత సాహిత్య చరిత్రలో అంత సాక్షాత్తం జరగండి. చిత్రభారతం ఎంత గొప్పదో ప్రతి చోట అడుగు అడుగునే చెప్పారు. వెంటనే అలసాని పెద్ద చాప్టర్ ఉంది. పెద్దరాడు నేను ఏమాత్రం గౌరవపరచడం లేదు. నేను యూనివర్సిటీలకు వాళ్ళు అడిగినట్లు రాసి ఇచ్చిన పాఠాల్లో పెద్దలను ఆకాశానికి ఎత్తాను నాకు చూసిన ఊహలతో సహా. ఎందుకంటే అక్కడ నా మనసులో వాళ్ళు అడిగితే రాసేవాడు. తెలంగాణ ఎప్పుడు తర్వాత సుమతిరాడు మేడం ఉస్మానిస్తూ మేడం నాకు అధ్యాపకం ఇచ్చిన తర్వాత ఒక చిన్న సూచన చేసి పంపి తెలంగాణ ప్రబంధాల గురించి కూడా రామశేషన్ రాయను. అప్పుడు ఈ అవకాశం ఉపయోగించుకొని 4 మాటలు అదే వ్యాసంలో పెంపొంది ద్వారా. సరే, ఇక్కడ చెప్పుకోవలసినటువంటి విషయం చిత్రభారతంలో కథ చిత్రంగా ఉంటుంది. భారతంలోని ఉండే పాండవులు కౌరవులే, కృష్ణుడే, అర్జునుడే, వాళ్ళే ఉంటారు. మధ్యలో ఒక చిన్న కల్పన చేశారు. తుల్యుడు అనేటువంటి తుల్యుడు అనేటటువంటి ఒకనొక మహర్షి తపస్సు చేస్తుంటారు. ఎవరు తపస్సు చేస్తున్నా ఇంద్రునికి తన పదవికి ఎసరు వస్తుందని బాధ. దేవలోకాన్ని ఎవరు దోసుకపోతారు అనేటువంటి గడబిడారు. వెంటనే రంభను ఎవరినో పంపిస్తారు. అట్లా వచ్చినటువంటి రంభ తుల్యుడిని రకరకాలుగా పేడన చేస్తుంది. తుల్యుడిని గొప్ప వచ్చి శాపం పెడతారు. గుర్రాన్ని వెళ్ళిపోని శాపం పెడతారు. పెట్టేవర్గా అప్పుడంటుందన్నమాట, అయ్యో ఇంత సుమారమైన నేను ఎట్లా సార్ యొక్క రకరకాలైనటువంటి వేదన అనుభవిస్తాను, నాకు శాపాంతం చెప్పు మహాస్వామి అంటే ముందు వెళితే ముందు చెప్తారు. చతుర్థంలో నేను రాదుంటాడు, అతడు నిన్ను వాహనంగా తీసుకుంటాడు, అన్ని లోకాలు తిరిగి వస్తాడు, ఒక ప్రయోజనం జరుగుతుంది, ఆ తర్వాత నీకు షాపింగ్ భోజనం కలుగుతుంది అని చెప్పారు. అట్లా గుణంగా మారినటువంటి ఆ కవిత్వంలోని రమణీయతలు విశేషాలు ఇక్కడ చెప్పడానికి అవకాశం లేదు. ఆ తుల్యుడు అనేవాడు వేటకు పోయిస్తాడు. ఇక్కడే ఆరుద్ర గారు చాలా జాగ్రత్తగా చెప్పాడు. వేట వర్ణన తెలుగున్న ధర్మాన చేసినంత గొప్పగా ముందుగా ఎవరు చేయలేదు అని చెప్పారు. మన చరిత్రలో వైస్ వైక్యం లేని కాశీపట్ట బ్రహ్మశాస్త్రి గారు చెప్పారు.
చేద్దాం అని వెంకట శాస్త్రి గారు చెప్పారు. ఇక ప్రభాకర శాస్త్రి గారు అయితే ద్వితీయంగా చెప్పారు. అది రెండు పార్ట్స్ చేయాల్సిన పుస్తకము, ఫస్ట్ పార్ట్ ఒకటి, సెకండ్ పార్ట్ ఒకటి, రెండు కలిపి ఒకే పుస్తకం కావచ్చు. అది ప్రబంధం కాదు. ఇది అందరికీ తెలుసు, మా పడితే అందరికీ తెలుసు. తెలుసు కానీ ఒక మోహకత్వంలో గురిపోయి ఏది ప్రవర వరువు తిని ఘట్టపు మోహకత్వంలో పడిపోయినటువంటి సావుక సమాజం మొత్తం కూడా మన చరిత్ర అంటే 2.5 chapters. ఇక దాన్ని కమ్మించడానికి తాత మనవళ్ళ కోరికల వరకు కథ నడిపించారు. అదృష్టం కొద్దీ నేను ఒక మహాసంపుటం లోపల వ్యాసం చదివిండబట్టి ఇక నేను కూడా క్లాసులో 34 నేను చెప్పాను, సందర్భం ఉన్నా లేదు. తాత కోరిక మనవడు అక్కడ ప్రవర్గు నిజమైనటువంటి తేజస్సు అదే స్వార్థ లోపల వచ్చింది. ఇట్లా కావాలని చేసినటువంటి కొన్నిటి వల్ల కాలం వెనుకకు మళ్ళదు కదా. భగవంతుడు కాలస్వరూపుడండి, ఆయనైనా అవతారం ఎత్తి మార్చాల్సిందే కానీ అమెండ్మెంట్ చేయాల్సిందే కానీ అని కూడా ఏం చేయలేదు. కాలం అంత గొప్పది, కాలం కలిసి రావాలి, కాలాన్ని కలిసి వచ్చేటట్లు కృషి చేయాలి. ఈ రెండే మార్గాలు. సరే, ఈ చిత్ర భారతంలో కూడా ఇంకో గమ్మత్వం, ఆ ఉగ్రాన్ని ఎక్కి అతను అన్ని లోకాలు చూస్తాడు. ఏ ఏ లోకాలు చూస్తాడు? కైలాసం చూస్తాడు, బ్రహ్మలోకం చూస్తాడు, ఇంద్రలోకం చూస్తాడు, పిన్నెర కింపుషాలు మనకు శాస్త్ర ప్రమాణాల గురించి అన్నిటి మనోహరంగా వర్ణించాడు. పెద్దలందరికీ తెలుసుకోవాలి. శ్రీనివాసుడు పద్యాన్ని ఎంత చక్కగా నడుపుతాడు, అంతకంటే చక్కటి పద్యాలు ఉన్నాయి. కానీ పుస్తకాలు మాకు దొరకలేదు, మేము అప్పట్లో తగ్గలేదు. సార్ దగ్గర ఇప్పుడు సార్ చెప్పినటువంటి చరిత్ర సార్ దగ్గర ఉన్నది తెలుసు, కానీ సార్ని ఎట్లా యాచించాలో నాకు తెలియక నేను గమ్ముగా కూర్చుంటున్నాను చాలా నుంచి. ఆ చర్చకి చరిత్ర అద్భుతమైనటువంటి గ్రంథం. అట్లాగే మిగతా ప్రబంధాలు, వర్ణన రత్నాకరమైనటువంటి ఒక పుస్తకాన్ని ఆ ప్రాంతం నుంచి ఒక మహా పద్యపిపాసి వెలువరించాడు. దాన్ని వేటోలరామ బ్రహ్మం గారు 23 సంపుటాలుగా కేంద్ర యూజీసీ సహకారంతో చేసి ఆన్లైన్లో కూడా పెట్టారు సార్. వాటిని మేము చదువుకుంటున్నాం అప్పుడప్పుడు. అందులో మన యొక్క కవుల పద్యాలు, ఆ పద్యాల లోపల మనోజుకి 5 బాణాలు ఉంటాయి. పరమసుందరంగా ఉన్నటువంటి లక్మాదేవి ఎవరు అంటే ఆరో బాణం అన్నాడు శ్రీనారాయణ రెడ్డి గారు. అరే సార్ ఇంత మంచి ఊహ వచ్చింది అనుకున్నా. ఒక కవి ప్రభావం ఇంకో కవి మీద ఉంటుందండి. ఏ కవి నిజమైన కవి గారని కేసీ రెడ్డి చెప్పాడు. కేసీ రెడ్డి ఇప్పుడో చెప్పాడు తన శిష్యప్రాయుడు అయినటువంటి మిత్రుడికి 40 pages కుదించి కుదించి పుస్తకానికి వేస్ట్ ల్యాండ్కు నోబెల్ ప్రైజ్ తెప్పించాడు. తన పక్కకు చెప్పుకున్నాడు, ఎంత నిస్వార్థత. నారాయణ రెడ్డి గారు కూడా అనేవాడు 100 pages నా విశ్వంభర జ్ఞానపీఠం వచ్చింది. నేను ఇక్కడ గర్భం ఎందుకు చెప్పుకుంటున్నా అంటే ఆ విశ్వంభరకు అనుశీలన అనే పేరుతో మొట్టమొదటి వ్యాఖ్యానం రాసి 10 మందికి అర్థమయ్యేట్టు చేసినటువంటి అదృష్టం నాకు బట్టి సార్ మెచ్చుకున్నాడు. నువ్వు వ్యాసం రాసి పంపు అంటే అనుశీలన రాసుకుని వస్తే ఇంటి రామారావు ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు ఫోన్ 10 అవుతుంటే తెచ్చి సోఫాలో పెట్టుకొని నా వ్యాసం మొత్తం తగ్గాడు సార్, నా ఇంట్లో తగ్గాడు. అది నాకు గర్వం. అయితే ఇక్కడ చాలా చక్కగా చిత్ర భారతం లోపల ఇంకొక విషయం ఉందంటే ఆ చతుర్థులు ఏం చేస్తాడు, గుర్రం ఎప్పటిస్తుంటే దాని నురగ వస్తుంది. ఆ నురగ కృష్ణుడు భూలోకంలో అవతార మూర్తిగా ఉండి సూర్యునికి అర్ఘనిస్తుంటాడు. ఆ అర్ఘనిస్తున్న నీళ్ళలో ఆ నురగబడే వర్గాలు కోపం, ఎవడన్నా నా సూర్య నమస్కారానికి భంగం చేసిన వాడు వాడిని నేను చక్రంతోనూ నా శాంగం అనే ధనస్సుతోనూ చంపేస్తానని ప్రతిజ్ఞ చేస్తాను. వారి గెలవదు ఈ ప్రతిజ్ఞ విషయం. నారదుడు సర్వలోక సంఖ్యాడు కదా, అలికలు చేస్తుంటాడు కదా, కలహ గోచనుడు కదా. ఆయన తీరువాడికి వచ్చి నేను కృష్ణుని చంపేస్తాడు అని చెప్తాడు. అయ్యో ఎట్లా మరి, ఇక దిగుతాడు శివుని దగ్గర పోతే శివుడు విషాదేవి కథ అంతా చెప్తాడు, నేను ఆయన గెలవడం రా బాబు అంటాడు. ఇంద్రుని దగ్గర పోతే పారియాతోషంలో ఆయన భార్యకు నా భార్యకు చిన్న మాట తేడా వచ్చి గొడవ అవుతున్నాయి, మేమిద్దరం యుద్ధాలు చేయాల్సి వస్తున్నాయి, నేను గెలవలేకపోయాను రా బాబు అని ఆయన చెప్తాడు. విష్ణుమూర్తి ప్రసక్తి రాని, ఎందుకంటే ఈ కృష్ణుడే ఆ కథను నేర్పగలుగుతారండి కవులు. ఆ తర్వాత అందరు ఎవరికి ఇవ్వాలి ఇవ్వాలి, అప్పుడు ఏం చేయాలి, చెప్పా పెట్టకుండా అర్జునుడి దగ్గరికి పడతాడు వెళ్తాడు, కారణం చెప్పకుండా శరణుడు వస్తాడు, అభయం ఇస్తాడు. ఎవరితో యుద్ధం చేయాలి, కృష్ణుడు విషయం బయట కృష్ణ అర్జును యుద్ధం జరుగుతుంది. అట్లా ఎందుకంటే గట్లాని మా తెలంగాణ చేస్తా వస్తేనే ఉంటుంది. ఆ యొక్క లక్షణంతో ఏం చేస్తాడు, వాళ్ళందరూ సమావేశం అవుతారు. ధర్మరాజు అంటాడు అభయం ఇచ్చినప్పుడు రక్షించాలంటాడు అని మనకు దేవీ భారతంలో శత్రువులు కనుక వచ్చినట్టయితే మనం 105 మంది మనలో మనం కొంతమంది ఐదు అట్లా చెప్పి అందరు కలుస్తారు. భీష్ముడు అందరూ కలిసి కృష్ణుడికి ఎదురుగా యుద్ధం చేస్తారు. కృష్ణుడు అందరికి చంపేస్తారు. ఒక్క ధర్మరాజును చంపాడు. ఇది చెరువుల ధర్మాన్ని ఏర్పాటు చేసుకున్న కథ. చూడండి ఎంత చక్కటి వెళ్ళిపో. కృష్ణుడు ధర్మాన ధర్మం కూడా వెళ్ళిపెట్టి అంటాడు, నీకు ఇప్పుడు ఏం కావాలో వరం కోరుకొస్తా అంటాడు. అంటే చతుర్ధర్ముని బ్రతికించు అంటాడు. అదేమిటి, నీ తమ్ముడు ఇట్లా వద్దా అంటాడు. లేదు, మాట ఇచ్చిన తర్వాత వాడిని తప్పకుండా కాపాడాలి ఇంకా అంటే అప్పుడు నీ ధర్మాన్ని మెచ్చుతున్నా అని అందరినీ బ్రతికించాడు. కథ మన చేతిలో ఉంది కదా, అందరినీ ప్రకటించారు. దాంతో అందరూ సుఖంగా సంతోషంగా ఉన్నారు. వెళ్ళారు. ఇది ప్రబంధ కల్పన శిల్పంతో పద్యం చదువుకునే పాండిత్య స్ఫురణతో చదువుకుంటే అద్భుతాభావమైనటువంటి ఆనందం కలిగేటువంటి మహాకావ్యం. ఈ కావ్యంలోనే పారిజాతాపహరణం కథ ఉంది. అందులో సత్యభామ పారిజాతవృక్షం కోసం చేసిన ఏడుపు పద్యము ఈ చిత్రభారణ నుంచే తీసుకున్నాడు నందితిమ్మన. ఇంత అలసాని పెద్దన కూడా ఇందులో నుంచి ఒకటి రెండు అంశాల యొక్క పోలికలను తీసుకున్నాడు. వీళ్ళిద్దరికీ కంటే ముందున్న మన మారని రాసినటువంటి అంటే గన్నారెడ్డి ఉన్నాడు కదా, ఊరగలుపట గన్నారెడ్డి గారికి అంకితమిచ్చినటువంటి తన యొక్క దేవుని ఉన్న మార్కండేయ ప్రాణంలో 34 కథలకు అవకాశం ఉందండి. అందులో ఆ 34 కథలోని ఒక కథే మన చరిత్రలోని కథ, ఇంకో ప్రబంధంలోని కథ. అటదని కాంతి భూమి వరుడు రాజు అని అక్కడ ఉంటే పెద్దన గారు అటదని కాంతి భూమి సురుడు అని తర్వాత అద్భుతంగా పద్యం రాస్తున్నారు. సరే, ఈ పద్య శిల్పాలు ఒకడ సొత్తుగా భారతి దయ సౌధవార్థి సారంగుతమ్మయ్య ఈ యొక్క హైదరాబాద్ భాగీరథి నగరం అనే పేరుతో ఉన్నప్పుడు మంత్రిగా పరిపాలించిన మహాకరణ మహాకవి కూడా. ఆయన వైజయంతి గ్రాసం అనే ప్రబంధం రాశారు. ఇప్పటిదాకా మిత్రుడు చన్నపట్న నరసయ్యగారు ఎట్లా పరిచయం చేశారు, ఏతి చరిత అచ్చతిరు కావ్యం కణించి వచ్చింది. మన వాళ్ళు ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేశారు. ఆ తర్వాత నల్గొండ జిల్లా నుంచి మరికంటి వారిని వచ్చారు. పెద్దవులు కలిసి అక్షరాలు లేకుండా రాస్తానని ఛాలెంజ్ చేసి రామాయణం రాశారు. రామాయణం రాస్తే మా అనాలేదు వాళ్ళు, రామ అనకుండా పుణ్యం రాకుండా ఏం రామాయణం రాయడమయ్యా, ఛాలెంజ్ ఛాలెంజ్ పట్టు పడితే వదలరు. అట్లా రామశబ్దం ఇప్పుడు దశరథ రాజనందన చరిత్ర అట్లా రాశారు. అద్భుతంగా రాశారు. అందులో మన శ్రీనాథుని ఈ రాచకొండకు వచ్చి కనకాభిషేకం తీసుకున్నాడు. అయ్యో ఇక్కడికి వచ్చి నేను ఈ పండితుల మధ్యన ఏం గెలుస్తానో తల్లిని సరస్వతి దేవికి దండం పెట్టాడు. ఎటుల మెప్పితో నన్ను ఇంక మీద రావు సింగ కూపాలు మహీపాలు నిండు కొలుగున నెలకొని ఉండి సకల సద్గుణని కుటుంబ శారదాంబా అని దండం పెట్టుకొని వచ్చాడు. అంత పాండిత్యం ఈ మేరలో పరిణమైంది. ఇంకొక గొప్ప ఘట్టం ఉందండి. తిరుపతి వెనకవుడు చాలా క్షాణికుడిగా దేశవంతా దిగారు. నానారాజ సందర్శనం అని కావ్యాలు రాసుకున్నారు. గీరతోని పంచాయతీల ముచ్చట్టు కూడా డేట్ల వారీగా రాసుకున్నారు. ఆ పంచాయతీ కానీ అక్కడి మనది ఏం లేదు, మనం అనవసరంగా పంచాయతీ పెట్టుకుంటాం కాదు. వాళ్ళు గద్వాలకు వచ్చారు. నేను ఎక్కువ సమయం లేదు కాబట్టి కొద్ది విషయాలు ముఖ్యంగా నేను చెప్పింది ఇస్తాను. గద్వాలకు వచ్చారు. గద్వాల రాజు చేసినంత ఉదార సేవ ఏ మహారాజు చరిత్రలో చేయలేదు అని చెప్పారు. ఆ గద్వాల కోట చాలా చిన్నది, చాలా మంది విషయంలో అక్కడ దాన్ని కాలేజీకి ఇచ్చారు. అక్కడికి నాకు దుర్దృష్టం కొద్దీ మిర్యాల గురించి అక్కడికి ట్రాన్స్ఫర్ అయింది. పూర్వజన్మలో అక్కడ ఆస్థాన కలిగి ఉన్న వారిని జోకులు వేసిన పోయినా నాకు కోట దొరుకుతూ తిరిగా చాలా గర్వపడ్డాను. ఇంత చిన్న ప్రదేశంలో అంత గొప్ప తేజస్సా అనిపించింది. సరే, ఆ గద్వాల రాజు ప్రతి కార్తీక పున్నమికి ఆయన పండితులకు సన్మానం చేసేవారు. జాషువా గారికి కూడా ఇక్కడ సన్మానం జరిగింది. జాషువా గారు వచ్చి మొరపెట్టుకున్నాడు, నా కవిత్వాన్ని యుగాదిగా చూస్తారు, నా కవితా కన్యకం శుభాష్ అంటారు. కానీ మీరే కులమని ప్రశ్న వెలగింతురు బాపు నాకు మీనట్లగును పార్థివ చంద్రమ ఏమి చెప్పుదు అని బాధపడ్డాడు. అంటే గద్వాల ప్రభువుని చూస్తేనే బాధలు ఆవేదనలు చెప్పుకోవాలంట అనిపించేది మహాకవి. అక్కడ ఒక మహా పండితుడు ఆ ఆస్థానానికి ఆ పరిసర ఆస్థానాలకు సంబంధించేవాడు. శుభాలు వివరాలు అవన్నీ చెప్పాలంటే టైం పడుతుంది. సరే, అవన్నీ కాదు, ముఖ్యాంశం ఏంటంటే తిరుమల బుక్కపట్నం శ్రీనివాసాచార్య అనేటువంటి ఒక మహాపండితుడు. ఇక్కడ ఒక గొప్ప విషయం చెప్పాలండి. ఆంధ్ర జిల్లా లోపల కోనసీమ ప్రాంతానికి చెందినటువంటి కావ్య కంఠ గణపతి అనే రమణ మహర్షికి రమణ మహర్షి అని పేరు పెట్టినటువంటి మహాపండితుడు నవద్వీపంలో ప్రతి సంవత్సరం జరిగేటటువంటి 13 మంది పండితుల సర్టిఫికేట్తో వచ్చేటటువంటి పోటీలో గెలిచి కావ్యకంఠ బిరుదు చేసుకున్నాడు. బతుకమ్మ కుంటలో రమణ ఆశ్రమ లోపల ఇల్లోసారాయలు కూర్చుని ఉపన్యాసం చెప్పాను. మా తెలంగాణలో ఇటువంటి వాళ్ళు ఎక్కువని బాధపడ్డాను. కొన్నాళ్ళకు తెలిసింది ఈ యొక్క శ్రీనివాస తీర్థులకు తర్క తీర్థ అనే బిరుదు అక్కడి నుంచే వచ్చింది. ఈయన తర్కశాస్త్రంలో గెలిచి ఇక్కడికి వచ్చారు. ఇక వాళ్ళ వంశం వాళ్ళందరినీ నాకు తెలిసినంత వరకు గద్వార్ ఏరియాలో పనిచేసినటువంటి రికార్డ్స్తోని ఎంతో అడిగాను. ఆఖరికి అంబాళం వారు వాళ్ళ మాతామహుల వరుస రోజు వాడిని అడిగితే వారు అన్నారు, మీరు ఇంత ఆసక్తి ఆడుతున్నారు, మీకు ఒక చిన్న సూచన చెప్తానండి అని. ఏంటండి అంటే వాళ్ళ వంశం వాళ్ళ దగ్గర ఆనాడు హిందూలో వచ్చిన రికార్డు ఉందండి, హిందూ పత్రికలో ఇంగ్లీష్లో వచ్చినటువంటి రికార్డు ఉంది, నవద్వీపంలో గెలిచి తర్క తీర్థ బిరుదు తెచ్చుకున్నాడే రికార్డు ఉంది, కానీ వాళ్ళకి ఇవ్వడం లేదు, ఫోటో కాపీ కూడా ఇవ్వడం లేదు, ఎట్లా సంపాదించాలో తెలదు. నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు సవ్యంగా మనం చేసి చెప్పేది ఏంటి, దాని విలేకరుల ద్వారా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం పద్ధతిలోనే సరే దాని ఫోటో కాపీని సంపాదిస్తే తెలంగాణ లోపల భారతదేశంలోని నవద్వీప పరీక్ష విజయం పొందినటువంటి మహాతర్క తీర్థుడు ఉన్నాడని తెలుసుకోండి. ఇక ఇంకొక విషయం, ఈ తర్క తీర్థుడు తిరుగుదాడుగా వచ్చినప్పుడు వాదన జరిగింది. ఆ వాదనలో తిరిగి వడగాలు వినటం చేస్తున్నారు, ఇక ఓడిపోతారు. కానీ తక్క తీర్థుల వారు విడిచిపెట్టారు. ఇక రాజా గారికి జాలి అనిపించి ఏమన్నాడు, కొద్దిగా తగ్గవయ్యా అన్నాడు. తగ్గవయ్యా అంటే తగ్గింది, తగ్గడంతోనే ఆయన గెలిచినట్టు అయింది. డ్రా గెలిచినట్టు కాగానే ఆయన సన్మానం చేయించింది. సన్మానం చేయిస్తే ఏదో సన్మానం తీసుకొని పోవాలి కదా, మహాకవులు మహాకవులు కదా, ఏనుగు నెక్కినాము ధరణి ఇంద్రుడు చూడగ నిచ్చినాము అని పద్యం కదా చదివి ఆఖరికి ఏమన్నారు, నీ దయవలన సరస్వతి అని. అనే ఒక మనకి ఏమొస్తుంది, అమ్మ సరస్వతి దేవి ఉంది కదా బ్రహ్మదేవుని భార్య ఆమెనుకునేవన్నీ నేను మొన్నదానికి అనుకున్నాను. అది కాదు సంగతి, ఈ శ్రీనివాస తీర్థుడు చిన్నప్పుడు 12 అడ్డగాడున్నప్పుడు మైసూరుకు పోయాడట. ఆ చామరాజవుడు మహాగా ఉన్నాడు కదా, ఆయన పాండిత్యానికి ముగ్గురి బాల సరస్వతి రాబు అన్నాడు. ఆ బాల సరస్వతిలోని బాల తీసేసిండు తిరుగుదాడుకోలు గారు, అంటే వాళ్ళిద్దరు వచ్చి కూడా ఒకటి తినలేక తీసేసి సరస్వతి అనగానే ఆయన అన్నాడట, అవును నాదేవాలని కొని. అంటే ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే నేను ఇవాళ దొరకలిగాను సరస్వతి అని గర్వంగా చెప్తున్నా. సీమా ప్రాంతంలో దీనికే అవకాశం గొప్పగా ఇది ఒక వేదిక నుంచి మన గురించి మనం చర్చించుకునే అవకాశం ఉంది. దీనికి ఎవరినో తప్పుపట్టడం కాదు, కాలము ఎన్నో పరిణామాలు తెస్తుంది. ఆ పరిణామాల్లో కొన్ని పరిణామాలు జరిగిపోయాయనుకోవాలి. గత జల సేతు బంధనం మనం చెయ్యకూడదు, కాబట్టి గతాన్ని విస్మరిద్దాం, భవిష్యత్తును ఆహ్వానిద్దాం. ఒక్క విషయం చెప్పి ముగిస్తాం. వసు చరిత్ర చాలా ప్రౌఢమైనటువంటి శిల్పం కలిగినటువంటి కాదు, అది మన దగ్గర నుంచి వచ్చాం. మన రామరాజు భూషణ్ అన్నారు రాజ్యం అయితే దాన్ని మించినటువంటి రచనలు చేసిన వాళ్ళు ఉన్నారు. తమతీ సంబ్రహ్మోపాఖ్యానం అని ఇబ్రహీంకు అంకితమైన ఇబ్రహీంకు అనే పేరుతో జరిగి సంక్షేమ పుస్తకాల్లో ఉన్నటువంటివి తర్వాత కాలంలో వస్తేత్ర ఉన్నాయి. కానీ తర్వాత ఏమైపోయిందన్న వస్తేత్ర బాగా పేరు చేయాల ఇదే ముందు అదే ఏదక అన్నారు. ఇక్కడ కూడా 65 మధ్య 5 తేడా ఉంది కదా, 1550 అనుకొని 1565 అంకితం ఇచ్చిందేమో తమతీ సంబ్రహ్మోపాఖ్యానం మన దగ్గర. 1570 తర్వాత తిరుమల రాయడానికి అంకితం ఇచ్చిందేమో వసు చరిత్ర. దీని విషయంలో కూడా కింది మీద అయిపోయింది చరిత్ర. పాడిమల మాధశర్మ గారు దాన్ని చెప్పేమన్నాడంట, ముందొచ్చిన చెవుల కంటే ఎనుకొచ్చిన కొమ్ముడు వాడేనట్టు ఈ వితండవాదమైందని పీఠిక లోపల రాశారు. కానీ ఆ పీఠికలో పుస్తకాలు దొరకడం లేదు, ఇవాళ గర్వంగా చదువుకోలేకపోతున్నాను. ఇక ఏ విధంగానే సవిధంగానే చక్కగానే సంకల్పపూర్వకంగానే తెలుగు సాహిత్య అకాడమీ ఏర్పడి సమర్థులు నంది సిద్ధార్థ గారు అధ్యక్షులుగా ఉన్నారు. ఇటువంటి పుస్తకాలు ప్రత్యేకమైనటువంటి ఒక ఎడిటోరియల్ బోర్డు విధానాలన్నీ పెట్టి సమర్థమైన పండితులు ఇప్పుడు 60
75 మధ్యవాళ్ళ తెలంగాణలో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ పురిపరిపి పని చెప్పి ఈ పుస్తకాలను అర్థాలను రాయించి మనం భద్రపరచుకుంటే వచ్చే మనవళ్లకు మనకు గొప్ప విషయాలను అందించలేకుండా పోతామని సభాముఖంగా తీర్మానం ప్రవేశపెట్టినట్టుగా అంటూ పెద్దలు మన్నించాలి. బరువైన పదాలు వాడుతున్నానని అనుకోకూడదు. నా యొక్క ఆవేదనాపూర్వకమైనటువంటి సంతృష్టిని మీ అందరి ముందు ప్రదర్శించే అవకాశం ఇచ్చినందుకు నిర్వాహక కమిటీలోని ప్రతి ఒక్కరికి మనపూర్వకంగా నమస్కారాలు అర్పిస్తూ సెలవు. జై తెలంగాణ.